త్రిమార్గాపస్సు అంటే త్రిపదగామిని గంగాదేవి అని అర్థం అండి. ఆ పదం త్రిమార్గాప త్రిపథ అన్న త్రిమార్గ అన్న ఒకటే, మూడు మార్గాల్లో వచ్చే నది అంటే గంగ. గంగకి త్రిపదగా అని పేరు, గంగా త్రిపదగామిని అని. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే గంగాదేవి ఆ దివ్యలోకము నుంచి విష్ణుపాద నుంచి దిగివస్తూ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు విడిచిపెట్టాడు. ఆ విడిచిపెడితే ఒక్కొక్క లోకం వాళ్ళు మా లోకం బాగుపడాలి కనుక గంగ కావాలన్నట్ట. దేవలోకానికి మందాకిని అనే పేరుతో వెళ్ళింది, భూలోకానికి భాగీరథి అనే పేరుతో వచ్చింది, పాతాళలోకానికి భోగవతి అనే పేరుతో వచ్చింది. ఇలా త్రిమార్గములుగా వచ్చింది కనుక గంగకి త్రిమార్గ అన్నారు. ఈ త్రిమార్గ అయిన గంగ ఎక్కడుంది? స్వామి యొక్క శిరస్సు పోయి ఉన్నది. కనుకనే ఈ గంగ ఏం చేస్తుంది? ఆ గంగలో మునకలేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుంది. పాపాలు పోవడం ఒకటి, పుణ్యం రావడం ఒకటి, రెండు జరుగుతాయి ఆ గంగలో మునిగితే. గంగలో మునిగిన వాడికి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ఏమిస్తుంది? స్వర్గాన్ని ఇస్తుంది. ఇక్కడ అందుకు ఆ స్వర్గం అంత తేలిక అండి. అందుకే దుర్గమ స్వర్గ, అంత తేలిగ్గా దొరకని స్వర్గాన్ని అందించేటటువంటి ఆ త్రిపదని త్రిపదగామిని నీ శిరస్సుపై పెట్టుకున్నావు. అందుకే నీ శిరస్సుని ధ్యానిస్తే అక్కడున్న గంగ దయ వల్ల దుర్గమైన స్వర్గం లభిస్తుంది. రెండవది అపవర్గము, రెండు చెప్పారు చూడండి. అందుకే ప్రతి స్వర్గాపవర్గం అనే మాట మనకు లోక స్వర్గాపవర్గం అని మాట్లాడుతుండే. ఏమిటి దీని అర్థం చెప్పండి? స్వర్గాపవర్గము ఇది కాక మరొకటి ఉన్నది, ఐహికము. మూడే గతులు ఎవరికైనా, మూడు గతులు తప్ప మరొకటి లేదు. ఈ మూడు గతులు రావడం మహాకష్టం. ఈ మూడు గతులు లేకపోతే దానికి దుర్గతి అని పేరు. ఉంటే సద్గతులు మూడేనండి, మిగిలిన దుర్గతి. ప్రతి మానవుడు తనకు ఏ గతి కావాలో ఆలోచించుకోవాలి. పాపాల వల్ల వచ్చేది దుర్గతి, పుణ్యాల వల్ల వచ్చేది రెండు రకాలు. ఒకటి ఇహలోకంలో సుఖపడడం, రెండు ఈ జీవితం పూర్తయిన తర్వాత స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో సుఖపడటం. ఈ రెండు, దీనికంటే అది బెటరే కదండి. దుర్గతి కంటే ఇక్కడ సుఖపడ్డం సంతోషం, ఇక్కడికంటే స్వర్గంలో సుఖపడ్డం మరీ సంతోషం. కానీ దీనికంటే గొప్పది ఒకటి ఉంది, అపవర్గము అని. అపవర్గము అంటే వర్గాల్లోకి రాదు అంటాడు, అది అపవర్గం. వర్గములు తొలగిస్తే మిగిలేది. వర్గములు ఏంటి? వర్గములు మూడే, ధర్మ అర్థ కామములు వర్గములు. అర్థమైంది కదా? ధర్మార్థ కామాల తర్వాత ఏంటి? అది అది అపవర్గం. అంటే ఈ మూడు వర్గాలు కానిదేదో అది వర్గం. అందుకే మోక్షాన్ని పూర్వకాలంలో పురుషార్థాలు ఒకటిగా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. జీవుడు లోకయాత్రలో సాధించి ధర్మార్థ కోమలు త్రివర్గ త్రివర్గ అని కనబడతాయి. రామాయణం అంతా వెతకండి, ఇదే కనబడుతుంది మీకు. తర్వాత తర్వాత వేదాంత శాస్త్రంలో చతుర్వర్గములు తీసుకొచ్చారు. జీవుడు ఇహలోకంలో సాధించాల్సినవి వర్గములు. మోక్షం అనేది నువ్వు సాధించేది కాదు, ఉన్నది. అది ఉన్నది తెలుసుకోవాలి, అది కావాల్సింది. అది పెద్ద వేదాంత విచారణ. ప్రస్తుతం అనవసరం మనకి, ప్రస్తుతం అనవసరం అన్నాం కానీ అనవసరం అని లేదు, అదే కావలసింది. కానీ ఇప్పుడు దాని గురించి చెప్తే ఓపిక ఉండదు, అర్థం కాదు, కోపం వస్తుంది. ఎందుకంటే ఈ బతుక్కి రాసిలేదు మోక్షం, అందుకే అర్థం కాదనమాట అది. అందుకు మోక్షం అనేది రాసి పెట్టున్న వాడికే జ్ఞానం మీద రుచి కలుగుతుంది, జ్ఞానం కావాలని బుద్ధి పుడుతుంది, చెప్పింది అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే స్వర్గం పొందడానికి కావలసిన పుణ్యమే ఇంకా సంపాదించుకోలేదు, అప్పుడు అపవర్గం గురించి మాటలా. అందుకు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ పుణ్యాన్ని ఆచరిస్తే ఇక్కడ సుఖపడతాం, పైన సుఖపడతాం. ఇక్కడ సంగతి ఎలాగో వదిలేద్దాం, పైన మాత్రం స్వర్గం దొరకడం మహాకష్టం. అందుకే దుర్గమ స్వర్గం. స్వర్గం అనగానే ఒక స్వర్గలోకమే కాదు, ఊర్ధ్వలోక సుఖాలన్నీ స్వర్గం అనే మాటతోనే తెలుసుకోవాలి. స్వర్గము అంటే దుఃఖస్పర్శలేని సుఖము అని అర్థం. స్వర్గం అనే మాటకి దుఃఖస్పర్శలేని సుఖము అని అర్థం. అలాంటి సుఖాన్ని స్వర్గం అంటారు. అలాంటి ఆ పారలోకిక సుఖములన్నీ ఇవ్వగలిగే గంగ నువ్వు పెట్టుకున్నావు దగ్గర. అసలు ఇంకా ఈ లోక సుఖాలన్నీ చాలయ్యా, నాకు మోక్షం కావాలి అంటే అది నీ స్వభావంగా పెట్టుకున్నావు అన్నాడు ఇక్కడ. ఇది మాట అనమాట. స్వర్గాది లోకాలిచ్చే గంగ నెత్తి మీద పెట్టుకున్నావు, మోక్షాన్నిచ్చేటువంటి స్వభావం నీదిగా పెట్టుకున్నావు అన్నాడు. అంటే శివుడు మోక్ష ప్రదాత, ఎటువంటి అపవర్గమే ఇస్తున్నాడు. కనుక అపవర్గం ఇవ్వడం నీ స్వరూపంలో నిసర్గముగా ఉన్నది. నిసర్గము అంటే బై నేచర్ అని అర్థం అనమాట. స్వభావము అదే, అదే అసలైంది, అది అనర్గళం. ఆయన ఎలాంటి మోక్షం ఇస్తాడంటే, మోక్షం అంటేనే అడ్డులేని ఆనందం. ఇవాళ ఆనందించి రేపు పోయేది మోక్షం కాదు, మోక్షం ఒక్కటే శాశ్వత సుఖం కదా. అందుకే అనర్గళ అంచ నిసర్గ ఆకరా అన్నాడు ఇక్కడ. సహజమైన మోక్షం ఇచ్చేటటువంటి స్వభావం నీ శరీరంలో ఉన్నది, స్వర్గాది సుఖాలిచ్చేటటువంటి స్వభావం నువ్వు నెత్తి మీద పెట్టుకున్న గంగలో ఉన్నది. మొత్తానికి సుఖం కావాలంటే నిన్నే ఆశ్రయించాలి, నీ స్వరూపమే చెప్తోందయ్యా అన్నాడు ఇక్కడ. అది విషయం. అందుకే స్వామి యొక్క శిరస్సులో గంగను ధ్యానిస్తే స్వర్గాది సుఖాలు లభిస్తున్నాయి. స్వామి స్వరూపాన్ని ధ్యానిస్తే స్వభావ సిద్ధంగా మోక్షానందాన్ని ఇవ్వగలవాడు. అది రెండూ ఉన్నాయ్యా. అందుకే రెండూ ఇవ్వగలిగే నిన్ను సూర్యమండలాంతర్వర్తి అనే తేజస్సుగా ధ్యానిస్తున్నారు. అదే భర్గా అని. భర్గుడు అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన ఈశ్వర తేజస్సు. భర్గ అంటే సృష్టికి మూలమైన తేజస్సు. భర్గ శబ్దానికి ఇది అర్థం. భగము అంటే ప్రకృతి. ఈ ప్రకృతికి చైతన్యాన్ని కలిగించి సృష్టిని చేసే తేజస్సు భర్గ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భ గ అంటే ప్రకృతి. భం వృద్ధిం గచ్చతి ఇత్యర్థః భగ ప్రకృతిరిచ్యతే అని చెప్పారు. భర్గ శబ్దాన్ని కూడా అర్థం తెలుసుకోండి. ఇక్కడ భం గ అంటే వృద్ధిని పొందే లక్షణము కలది. ప్రకృతికి భగము అని పేరు అని అర్థం. ఈ ప్రకృతి అంతా ఎవరి వల్ల చైతన్యాన్ని పొందుతుందో ఆ పురుషుడు, పరమ పురుషుడు, అతడు భర్గుడు. ఆ చైతన్యమే లేకపోతే ఈ ప్రకృతి నుంచి మనం ఏం పొందగలమండి? అందుకే ప్రకృతిలోనే అన్ని సుఖాలు కోరుకుంటున్న మనం. ఇక్కడ గొప్ప పాయింట్ చెప్తున్నాడు. శివపురాణంలో చర్చ చేస్తాడు ఇదంతా కూడా. ఒక్క చర్చ పట్టుకుంటే చాలు. మీరు ఏ సుఖం కావాలని ఇక్కడే పొందుతున్నారు కదా. దుఃఖం అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇక్కడి నుంచి వస్తుంది. అది అక్కర్లేదనుకుంటే వస్తుంది. ఇది కావాలనుకున్నప్పుడు అల్లా రాదు. ఏది సుఖం? అక్కర్లేదనుకున్నా వచ్చేది దుఃఖం, కావాలనుకున్నప్పుడల్లా రానిది సుఖం. అంతే కదా. మన కర్మ కొద్దీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ రెండు ఎందులో వస్తున్నాయి? ప్రకృతిలోనే వస్తున్నాయి కదా. కానీ ఈ రెండు భోగములే కదా. భోగము, భోగం అంటే అనుభవం. కేవలం లగ్జరీ అని కాదు. భోగం అంటే భుక్తి, భుక్తి అంటే అనుభవం. అనుభవం దేని నుంచి వస్తుంది? భగము నుండే లభిస్తుంది. కనుకనే భోగమిచ్చే ప్రకృతికి భగం అని పేరు. ప్రకృతికి ఈ విధమైన భోగము ఇవ్వగలిగే శక్తి ఇచ్చిన వాడు ఎవడు అను పరమేశ్వరుడు. ఆయన శక్తితోనే ప్రకృతి శక్తివంతమవుతున్నది. లేకపోతే ప్రకృతి జడమే కదా. తాత్వికంగా ఆలోచిస్తే కానీ జడమైన ప్రకృతిని మనకు భోగం ఇవ్వగలిగే శక్తిగా మారుస్తున్న వాడు ఎవడు? వాడు భర్గుడు. కనుక ప్రకృతిలో ఏ భోగం కావాలని ఎవడిని పట్టుకోవాలి? అది ఇచ్చేవాడు. మీరు ఇక్కడ ఏదైనా సభ పెట్టుకోవాలంటే పెర్మిషన్ ఎవరికి తీసుకోవాలి? ఇక్కడ ఇటుకలది లేదా ఇక్కడ పెట్టినటువంటి స్టేజ్ది కాదు, దీని నిర్వాహకులైన కమిటీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అదే విధంగా ఈ ప్రకృతిలో నువ్వు ఏ సుఖం అనుభవించాలి అన్నా ప్రకృతికి చైతన్యాన్ని ఇస్తూ దీన్ని తన అధీనంలో పెట్టుకున్న పరమాత్మను మనం శరణ వేడాలి. అప్పుడే నువ్వు ఇక్కడ ఏవైనా పొందగలవు. అందుకే ప్రతివాడు పొద్దున్నే భర్గుణ్ణి ధ్యానిస్తే వాడికి ప్రకృతి నుంచి కావలసిన సుఖం లభిస్తుంది, వద్దన్నా వచ్చే దుఃఖం తొలగిపోతుంది. ఇది తెలుసుకోండి. అందుకు భర్గోపాసన చేయాలి. కేవలం మోక్షం కోసమే కాదు, ఇహ జీవితంలో సుఖం కావాలి, దుఃఖం పోవాలని భర్గుణ్ణి ఆరాధించవలసింది. మోక్షం కాక మాకు ఇప్పుడు అక్కర్లేదండి. అవునా? అయినా శివుడిని కావాలి. ఇప్పుడు ఎక్కడైనా శివుడే కావాలి, ఎందుకంటే ఆయన భర్గుడు గనక. ఇక్కడ గాయత్రి మంత్రం నేరుగా ఎవరిని చెప్తోంది అంటే శివపరమాత్మనే చెప్తున్నది అని అనేక మంది ప్రతిపాదన చేశారు. ఎందుకంటే గాయత్రి మంత్రంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి? సృష్టికి కారణమై సూర్యమండలాంతరవర్తి అయి ఏ భర్గుడు ఉన్నాడో ఆ దేవుని నేను ఉపాసిస్తున్నాను. కనుక అసలు సబ్జెక్ట్ భర్గుడు. ఎవడయ్యా భర్గుడు అంటే అక్కడ కూర్చున్నవాడే కాదు, నీ నా బుద్ధులన్నింటినీ ప్రేరేపించే ఆత్మస్వరూపుడు అని తర్వాత మిగిలిన మూడో పాదం యొక్క అర్థం. అంతే కదా. సూర్యమండలములో ఉంటూ మా బుద్ధుల్ని ప్రేరేపిస్తూ సృష్టి కారణమైన ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సుని నేను ఉపాసిస్తున్నాను. ఇది గాయత్రి మంత్రార్థం. అర్థం తెలుసుకుంటే చాలు సభలు. ఆ గాయత్రి స్వరూపం ఎవడు? పరమేశ్వరుడు. అందుకే భర్గ. అలాంటి భర్గుణ్ణి ఎవరు ఉపాసిస్తున్నారు? ఇప్పుడు మనం ఉపాసిస్తున్నాం నిజమే. మనకు ఉపాసన నేర్పిన వాళ్ళు ఎవరు? మౌనులు. ఈ మౌనులు ఎంతమందో గర్గాది మౌనిడ్యా అన్నారు ఇక్కడ. గర్గాది మౌనుల చేత ఉపాసింపబడేవాడా దుర్గాపతే. మళ్ళీ అదొకటి అనాలండి మాటిమాటికి. దుర్గాపతే దుర్గమ స్వర్గ మార్గ త్రిమార్గాపవర్గ ప్రధానర్గ లంచ నిసర్గాకర భర్గ గర్గాది మౌనిడ్య దుర్గాపతే పాహి మాం ఏ విభో పార్వతీశ ప్రభో. చూసారా? వినగానే అందంగా అనిపిస్తూనే అర్థం కాలేదనిపిస్తూనే అర్థమైతే ఎంత హాయిగా ఉన్నదో. ఈ విధంగా ఇక్కడ పూర్తి చేసి ఈ దివ్యమైనటువంటి ఈ పంచకాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరొక అద్భుతమైనటువంటి ద్వాదశ స్థుతిలోకి వెళుతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. అసలు శివకర్ణామృతం అంతా పారాయణ చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైన కొన్ని కొన్ని ఏరుకుని చెప్తున్నాం. అంతేగాని మిగిలిన అముఖ్యమని కాదు అర్థం. అవి ప్రధానమే, కానీ సమయంలో ఎంత మేరకు అవసరం అంత మేరకు తీసుకుంటూ ఉన్నాం మనం. దీని ద్వారా ఇదొక్కటి గట్టిగా ఆస్వాదించగలిగినా మిగిలినవి మనకు సహకరిస్తూ ఉంటాయి. వండిన అన్నమంతా తినం కదా, పొట్టక పట్టినంత తింటాం. అదేవిధంగా ఈయన వండి పెట్టాడు 368 శ్లోకాలు. నాకు ఇచ్చిన టైం ఎంతో అంత దాన్ని వినియోగించుకుందాం. ఇక్కడ చిత్రం ఏంటండి, ఈ 12 శ్లోకాలు నాకనిపిస్తుంది చూస్తూ ఉంటే శివుడి ముందు కూర్చొని అర్థస్పృహతో రోజు చదువుకుంటే బతుకు బాగుపడుతుంది నా ఉద్దేశం అండి. అంత గొప్పగా చెప్పాడు. రోజు చదువుకోకపోయినా ఎప్పుడైనా సరే కనీసం అర్ధస్పృహ పెట్టుకుని చదవాలి. ఇది అలాంటి అద్భుతమైన 12 శ్లోకాలు. ఇది అసలైన మనస్థితిని తెలియజేస్తుంది. మనస్థితి ఏమిటి? ఇది ప్రశ్న. మనస్థితి ఏమిటి? మనం మాట్లాడుతున్నదా? మన ఇతరులకు చూపిస్తున్నదా? అసలు మనం ఉంటున్నదా? ఏది మన స్థితి చెప్పండి. శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ప్రతివాడు వేదాంతం మాట్లాడతాడు. రమణులు ఏం చెప్పారంటే ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. మేము వింటూ ఉంటానండి. పైగా ఎక్కువ పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే సంప్రదాయాన్ని ధర్మాన్ని అతిక్రమించడానికి వేదాంతాన్ని ఉపకరించుకుంటున్నటువంటి దుర్మార్గులు చాలామంది కనబడుతున్నారు. ఆ వేదనతో నేను ఈ ప్రస్తావన చేశాను. అందుకన్నాను తప్ప వాటిని అర్థం చేసుకోవడం అంత తేలిక. మన స్థితి ఏమిటి? అంతా నేనే కదండి, ఆత్మస్వరూపమే సంతోషం. ఇలా వాడు మాట్లాడుతుంటే ఆవిడ మీ అబ్బాయికి జ్వరంగా ఉందిటండి, ఇప్పుడు వస్తానండి, పోయింది ఇదంతా, అంతా నేనేమైపోయాడు అక్కడ. కనుక మనమేమిటి, నీ స్థితి ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నది ఏమిటి? ఇక్కడ గొప్ప విషయం, అన్నిట్లో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు కదండి. ఏం తింటే ఏం పోయిందన్నాడు అంటే వీడు అసలు ఉద్దేశం ఏది పడితే తినాలని, దానికి సమర్థించుకుంటున్నది ఏంటంటే అంతా భగవంతుడు ఉన్నాడు కదా అని. కానీ అంతా భగవంతుడు ఉన్నాడని దృష్టి వీడికి ప్రధానం కాదు, అన్ని తినేయాలనే దృష్టి వీడికి ప్రధానం. కానీ దేని దృష్టిలో పెట్టుకుని ఏది వాడుకుంటున్నావు అనేది ఇక్కడ. కనుక నీ అధర్మాన్ని సమర్థించుకోవడానికి వేదాంతాన్ని వాడుకుంటావా? ఇలాంటి ప్రమాదహేతువులని హెచ్చరించి మొట్టిగా పెట్టారు శంకర భగవత్పాదులు వారు. అనేక మార్లు మనం చెప్పుకున్నాం, అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మమవ్యయం అహం బ్రహ్మాస్మయో బ్రూయాత్ తస్య జిహ్వాం వికర్త ఏత్తన్నాడు. ఇక్కడ చేయాల్సింది చేయకుండా వెతవేద వేదాంత వాక్యాలు చెప్తే నాలుగు కోసే అన్నాడు ఆయన. నేను అంత కఠినంగా అనలేదులేండి, వాళ్ళ గురువులు కనుక వాళ్ళకి తెలుస్తుంది తస్య జిహ్వాం వికర్త ఎత్తని. ఇంత కఠినంగా మీరు అంటారేంటండి, నేను నాకంటే కఠినంగా అన్నారు ఆయన అని జగద్గురువులు వారు అలా అంటారు. వాళ్ళ మాటలు పట్టుకుని మేము ఇలా అంటాం అంతే, ఇంకేం చేస్తాం. మొత్తానికి ఒక్కడి చేతనైతే చాలు. ప్రపంచం ముందు ఏం చూపిస్తే చూపిద్దాం, మన జ్ఞానులుగా చూపిద్దాం, వేదాంతులుగా చూపిద్దాం, ఇంకా ఎన్నైనా భక్తులుగా చూపిద్దాం, మంచి యజ్ఞయాగాది కర్తలు ఉపాసకులుగా షో చేద్దాం. షోలు ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఆయన ముందైనా కనీసం ఇవేవి చేత కానివాడిని అయ్యా అని అనగలిగితే ఇంకా అది చాలు. ఏం చూపించాన్ని మెప్పించగలమో చెప్పండి. ఇక్కడ ఆ ఆర్తి ఉందే, ఆ ఆర్తిని ఇక్కడ చూపిస్తాడు. కనీసం ఇదొక్కటి మనం చేయగలిగినా అన్నిటికంటే గొప్పదేనండి. చిత్రం ఏంటంటే ఇందులో కూడా మకుటం ఉంది, 12 గుత్తి ఇది. ఈ గుత్తిలో శివశంకర మామవ పార్వతీపతే ఇది వస్తుందండి ప్రతిదానికి. శివశంకర మామవ పార్వతీపతి, అసలు ఇదే మాటి మాటికి తేవడంలో ఒక అందం ఉంది. తీయని మాటలు మూడు ఉన్నాయి ఇందులో, శివ శంకర పార్వతీపతి, మూడు మాటలు. ఎంత అందమైనవి! నువ్వు శివుడవు అంటే స్వతసిద్ధంగా శుభస్వరూపుడివి, అయితే అలా శుభస్వరుడు కూర్చోకుండా శంకరుడవు. ఆ శుభాన్ని అందరికీ ఇస్తావు గనక శంకరుడివి. అయితే మా అమ్మ ఉంటేనే నీకు మరింత శోభ గనక పార్వతీపతి. మూడు వచ్చేసే శివ శంకర పార్వతీపతి. ఇలా ప్రార్థించి నిన్ను ఏమడుగుతున్నాను, మాం అవ అంటే నన్ను రక్షించు. ఇంకోటి అడగాల చెప్పండి, మామవ నన్ను రక్షించు, శివ శంకర పార్వతీపతి. ఏ మూడు మాటలు అంటే చాలు మనం ధన్యులమైపోతామో, ఆ మూడు మాటలు సంబోధనగా చూపించారు ఇది నామామృతం. మామవ ఇది అర్థం, ఇది ప్రార్థన. ప్రార్థన అంటే అడుగుట, బాగా అడుగుట ప్రార్థన. అందుకు మామవ నన్ను కాపాడు, ఎందుకంటే నువ్వు కాపాడితేనే కానీ బాగుపడిన బతుకునది, నా అంతటిని బాగు చేసుకోలేని బతుకు. మామవ అనడంలోనే సరెండర్, నువ్వు కాపాడాల్సిందే స్వామి. నన్ను నేను కాపాడుకుంటానంటే అహంకారం, ప్రయత్నం చేయాలే తప్ప అహంకరించడానికి లేదు ఇక్కడ. అందుకు మామవ అనడంలోనే నువ్వే దిక్కనన్న మాట కనిపిస్తోంది. సంపూర్ణ శరణాగతి మామవ అనడంలో కనబడుతుంది. అసలు ఈ 12 శ్లోకాలకి ఏదైనా హెడ్డింగ్ పెట్టాలి అంటే, అన్ని శివకారణామృతులు నేను పెట్టారు కనుక నేను ప్రత్యేకమైన హెడ్డింగ్లు పెట్టట్లేదు, కానీ ఒకవేళ పెట్టదలుచుకుంటే మాత్రం దీనికి శరణాగతి అని అర్థం పెట్టుకోవాలి. ఎందుకంటే శరణాగతి లేనిది మోక్షం లేదండి. కొందరు అంటారు శరణాగతి అనేటటువంటిది వేదాంత శాస్త్రంలో లేదండి అని. మొహం లేకపోవడం ఏంటి? శ్వేతాసూత్ర ఉపనిషత్తు చూడండి, ముముక్షుర్వై శరణమహం ప్రపజ్జే, అక్కడ చూపిస్తున్నాడు ఉపనిషత్తులో. మోక్షకాంక్ష కలిగే నేను జగద్గురువైన ఆ పరమాత్మని శరణు వేడుతున్నాను వాడు చెప్పాడు ఇక్కడ. మరి ఊరికనే శంకర భగవత్పాదులు వారు వారందరూ కూడా భగవత్ శరణాగతిని స్తోత్రంలో రాస్తారా? అందుకు శరణం శరణం అని విష్ణు షట్పదులు రచించాడు ఆయన. ఇంకెన్ని చోట్ల చెప్పలేదు, శివానందరహంలో చెప్పలేదా, శివ భుజంగ ప్రయాతంలో చెప్పలేదా? కనుక వేదాంత శాస్త్రం మనకు వంట పట్టాలన్నా శివకృప కావాలి, శరణాగతి కావాలి. అందుకు ఆ శరణాగతి అనేది ఇందులో చూపిస్తారు. ఇది ఒక ప్రత్యేక గ్రంథం అని అనిపిస్తుంది, చెప్పాం కదా విడిగా ఉంది. ఇది ప్రత్యేక గ్రంథం అనిపించడం, మళ్ళీ దీన్ని శ్రీకారంతో ప్రారంభించాడు ఆయన. అందుకే మొదటి రోజు మాట అన్నాను, ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో కానీ, అనేక గ్రంథాలు కలిసిన మహాగ్రంథం శివకర్ణామృతం అని. ఒక్కొక్క గ్రంథం అంటే అందులో ఒక భావం ఉంది, ఆ భావ సారూప్యం కలిగినవన్నీ ఒక ఛందస్సులో రచించారు. ఈ ఛందస్సు ఏమిటో తెలుసా? ఉత్పలమాల. ఉత్పలమాల మాత్రం తెలుగువారిదే, అది పదం మాత్రం సంస్కృతంలో ఉన్నది. ఉత్పలమాల అంటే నల్ల కలువ దండ తెలుగు అండి. ఛందస్సు ఉత్పలమాల చంపకమాల మాత్రం తెలుగువారిదే. శార్దూల మత్తేభాలు సంస్కృతంలో కూడా కనబడుతున్నాయి, కానీ ఉత్పలమాల చంపకమాలలు మాత్రం తెలుగు. శంకర భగవత్పాల వారు కూడా శార్దూల మత్తేభాలు వాడారు, శివానంద లహరిలో కనబడతాయి మనకి కొన్ని కొన్ని శిఖరణి ఇత్యాది వృత్తాలతో పాటు. కానీ ఈ దివ్యమైనటువంటి వృత్తం మాత్రం ఉత్పలమాలే, మొత్తం 12 ఒకే భావాన్ని, మామవ నన్ను రక్షించు శివశంకర పార్వతీపతే. ఇందులో నేను 12 కాకుండా ముఖ్యమైన కొన్ని శ్లోకాలు మాత్రం 12 చదువుదాం, కొన్నిటికి విస్తారంగా చెప్పుకుందాం, కొన్నిటికి అర్థం ఆ మాత్రం తెలిస్తే చాలు. శ్రీమదనంత భవ్య గుణసీమ సమాదృత దేవతానతే సోమకళావతంస ఘన సుందర కందర బంధురాకృతే కామిని కామ భీమనిజ కామిత దానల సన్మహామతే సామజ చర్మచేల శివశంకర మామవ పార్వతీపతి. ఈయనకి తెలుగుతనం బాగా ఇష్టం అని చెప్పుకున్నాం. సంస్కృతంలో ఛందస్సులున్నాయి, అవే ఛందస్సులు తెలుగువారు తీసుకున్నారు కొన్ని, కానీ సంస్కృతం కంటే బిగింపు ఎక్కువ అండి తెలుగులో. ఎందుకంటే సంస్కృతంలో యతి నియమం లేదు, ప్రాస నియమం లేదు, అందుకే సంస్కృత ఛందస్సుల్లో మీకు యతి ప్రాసలు కనబడవు, గణాలు మాత్రమే ఉంటాయి అందులో. ఎందుకంటే ఛందస్సు గురించి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండుంటారు, ఒకళ్ళు లేకపోతే తెలుసుకోండి చాలు. మొత్తం ఛందస్సు అంతా నేర్పను నేను, ఇక్కడున్న సబ్జెక్ట్ చెప్తున్నాను, తెలుగు క్లాస్ కాదు ఇది, కానీ విషయం తెలుసుకోవడం కోసం. ఛందస్సులో గణాలు ఉంటాయి ప్రతిదానికి. సంస్కృతంలో బోల్డ్ అని ఛందస్సులు ఉన్నాయి, అసలు వేదాల ఇన్స్పిరేషన్తో కావ్యాల్లోకి ఛందస్సు వచ్చింది. ఛందస్సు అని ఒక మీటర్ గురించి ఆలోచించినా మనం ఆశ్చర్యపోతామండి, మనకి సరిగ్గా ఆలోచించడం చేత కావట్లేదు. కానీ మన స్తోత్రాల ఛందస్సుల మీద రీసెర్చ్ చేస్తే మొత్తం ప్రపంచ సాహిత్యంలో ఇంత మ్యూజిక్ కలిగినటువంటి అద్భుతమైన సాహిత్య ప్రక్రియ ఇంకోటి కనబడదు మన స్తోత్రాలు. పైగా ఈ ఛందస్సుని మీరు మార్చలేరు. సంగీతంలో రాగానికి ఎంత శక్తి ఉంటుందో సాహిత్యంలో ఛందస్సుకి అంత శక్తి ఉంటుంది. ఆ ఛందస్సులో వస్తున్న గమనంలో ఒక శక్తి పుడుతుంది, ఆ శక్తే దేవత. అందుకే మంత్రములన్నీ ఛందస్సులు ఉంటాయి. ఛందస్సు అనే వేద శబ్దాన్ని తీసుకుని మన వాళ్ళు వృత్తములు అన్ని ఛందస్సు అని పేరు పెట్టారు. చేతకానివాడు ఛందస్సులో రాయలేక పద్యాలకు కాలం చెల్లింది అంటాడు, చేతకాని ధనం అది. వీడు పర్వతం ఎక్కలేడు, ఇసుక దిబ్బ ఎక్కగలడు, కనుక ఎవరెస్ట్ పర్వతం ఏ దేనికి పనికిరాదండి అన్నాడు. వీడికి పనికిరాదు అది, ఎక్కగలిగేవాడు ఎక్కుతాడు, రాయగలిగే చేవన్నవాడు రాస్తాడు, చదవగలిగే చేవన్నవాడు చదువుతాడు, చేతకానివాడు అఘోరిస్తాడు, దానికి ఏం చేస్తాం. కానీ అందమైన పద్యం చదువుకోగలగడం గొప్ప విషయం అండి, చదువుకోలేకపోతే ఒక బాధ. అసలు పద్యం నోరారా చిన్నప్పటి నుండి చదువుకోండి, మానసిక జబ్బులు పోతాయి, శారీరక జబ్బులు పోతాయి. అన్ని జబ్బులకు కారణం నోరారా శ్లోకాలు పద్యాలు చదవలేకపోవడమే, అవి చదివినా సగం పోతాయి. అసలు మ్యూజిక్ ఎంత చేస్తుందో, సంగీతం రాకపోయినా పద్యం చదువుకోవచ్చు హాయిగా, ఎలా చదవాలో తెలుసుకుంటాయి. ఉత్పలమాల అయితే సంస్కృత వాంగ్మయంలో మాత్రం ఇందాక చెప్పినట్లుగా ఛందస్సులకి యతి ప్రాసల్లు, కానీ మహానుభావుడు ఉత్పలమాల యతి ప్రాసలు పెట్టాడు చూడండి. శ్రీమదనంత భవ్య గుణ సీమ సమాదృత యతి పెట్టాడు, సోమకళావతంస ప్రాస పెట్టాడు, 12 ఇది పెట్టాడు. అలా కనిపిస్తాయి. కొంతమంది మహాకవులు సంస్కృతంలో చేశారు ఈ ప్రక్రియ, బహుశా వాళ్ళకి తెలుగు భాషను తగిలింటుందని మాత్రం గట్టిగా చెప్పచ్చు. అదండి తెలుగు అంటే, సంస్కృతానికి కూడా అందం ఇవ్వగలిగే శక్తి తెలుగు ఉంటుంది. ఆ శక్తినిచ్చే నన్నయాది మహాకవుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం. మొత్తానికి శ్రీమదనంత భవ్య గుణ సీమ సమాదృత దేవతానతే, ఇదంతా స్వామి యొక్క సంబోధనలు, నమస్కారం చేసుకుందాం. తర్వాత మాట చెప్తాడు. ఇప్పుడు స్వామిని పిలిచాడు, కూర్చోబెట్టాడు, చక్క పేర్లు పెట్టాడు. ఇప్పుడు అంటాడు, నువ్వు సర్వస్వరూపుడివి, భగవంతుడిని ఎప్పుడు ఉపాసన చేసినా ఈ దృష్టితో ఉపాసన చేయాలి. అందుకని శివుడు గొప్పవాడు అని మాత్రమే అయితే మంచిదే, పాపం పోతుంది, ఎప్పటికైనా జ్ఞానం వస్తుంది. మంచిదే కాదనం, మరి కొంచెం ఎదగాలి, ఎప్పుడు అదేనా, కొంచెం ఎదగాలి, బెటర్, లోపలికి వచ్చావు, ఇంకా లోపలికి రా అంతే. వాళ్ళ ఇల్లుకి చేరో గుమ్మందాకు వచ్చావు, చాలా సంతోషం. ఆయన కలు లోపలికి వెళ్ళి ఇంకా సంతోషం. అందుకే మనం వీటిని డిస్కరేజ్ చేయం కానీ ఇంకా ముందుకు రా 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 అని చెప్తూ ఉంటాం. తర్వాత శ్లోకం అంతా కూడా సర్వ అనే మాట మెచ్చిచ్చాడు. భగవంతుడిని సర్వస్వరూపుడు అని స్తుతిస్తే అది గొప్ప ఉపాసన అవుతుంది. సర్వము ఆయనే అని, సర్వం బ్రహ్మమయం జగత్. ఆ స్థితి కావాలంటే సర్వము అతడైన ఎరుక కలగాలి. అందుకే మీరు వెతకండి, అన్ని పురాణాలు వెతకండి, అన్ని స్తోత్రాలు వెతకండి. ప్రతి స్తోత్రంలో మీరు స్తుతించే దైవం సర్వాత్ముడని స్తుతిస్తారు, అవునా లేదా? అది ఇక్కడ సర్వ శరీర గస్త్వమతి సర్వ నియామక ఏక ఏ వసన్ సర్వ విదాది దేవహర సర్వ దృగీశ్వర సర్వ రక్షిత సర్వ సమశ్చ మామవతు సన్నతమేవ ముపేక్షసే కథం సర్వ భవోగ్ర భీమ శివ శంకర మామవ పార్వతీపతి. ఇక్కడ మరికొన్ని గొప్ప పదాలు తెచ్చాడు. ఆదిదేవ హర శర్వ భవ ఉగ్ర భీమ శివ శంకర పార్వతీపతి అన్ని నామాలు వచ్చాయి. ఇవన్నీ దివ్య శబ్దములు. శర్వ భవ ఉగ్ర నమ శర్వాయ భవాయ ఉగ్రాయ అష్టమూర్తి నామాలు వస్తున్నాయి. అదేవిధంగా వేదంలో రుద్రంలో చెప్పబడే శబ్దములని తీసుకొచ్చాడు. తెచ్చి శర్వ వేరు సర్వ వేరు. శర్వ అంటే సర్వ జగత్తులు లయం చేసేవాడు, అలాగే దుఃఖాలని నయము చేయువాడు. ఇది శర్వశబ్దానికి అసలైన అర్థం. ఇప్పుడు సర్వ సర్వము తానైనటువంటి వాడు. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం మనకు కనబడుతుంది. సర్వ 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 శబ్దంతో ఒక మంత్రం ఇస్తాడు. ఆ మంత్రంగాని చేస్తే ఇదొక్కడు చాలు జన్మగని చెప్తాడు భీష్ముడు. అది అంత శక్తి, ఇది అంత శక్తి అండి. అందుకే ఈ శ్లోకాన్ని వింటే చాలు మనం. ఇందులో సర్వ శబ్దం ఎన్ని వాడాడు చూడండి. సర్వ శరీరగ సర్వ నియామక సర్వ విత్ సర్వ దృగీశ్వర సర్వ రక్షిత సర్వ సమ మొత్తం ఆరు తీసుకొచ్చాడు. ఆరు అంటే షడ్గుణములు. షడ్గుణములకి వెళ్తే సంపూర్ణ భగవత్తత్వం చూపిస్తున్నాడు. సర్వ శరీరగ అన్ని ఉపాధుల్లో వ్యాపించిన చైతన్యము నువ్వు. ఇది సర్వ శరీరగ. అసలు ఈ మాటలకు అర్థం తెచ్చుకున్న ఈశ్వరుడు అంటే ఎవడో తెలిసిపోతుందండి. సర్వ శరీరగ గా అంటే వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సర్వ శరీరములో ఉన్నవాడు. సర్వ నియామక ఊరికనే వ్యాపించి కూర్చోలే, కూర్చుని అన్నిటిని నియమిస్తున్నాడు, ఆయన పాలిస్తున్నాడు. సర్వ నియామక సర్వ విత్ అన్ని తెలిసినవాడు సర్వజ్ఞుడు. సర్వ దృగీశ్వర అన్నిటినీ సాక్షిగా దర్శిస్తున్నవాడు. అంతేకాదు సర్వరక్షిత అన్నిటినీ రక్షిస్తున్నటువంటి వాడు. సర్వ సమ ఈ రక్షించడంలో ఎక్కడ భేదం లేదు, అందరినీ ఒకే విధంగా రక్షిస్తున్నాడు ఆయన. రక్షణలో ఎక్కడ భేదం లేదు కనుక సర్వసముడవు. ఎన్ని సర్వల్లో ఎంత గొప్ప తత్వాన్ని చెప్పాడు చూడండి. సర్వ శరీరక సర్వ నియామక సర్వవిత్ సర్వ దృగీశ్వర సర్వరక్షిత సర్వ సమస్త. ఇలాంటి సర్వుడివైన నీకు నేను నమస్కారం చేస్తుంటే ఇంకో ఉపేక్ష ఏంటయ్యా నీకు, ఏం చెప్పి తప్పించుకుంటావు చెప్పు. అందుకే మాటలు, ఈ మాటలన్నీ ఎంత స్తుతి చేసినా తన ప్రయోజనం కోసమే అడగాలండి, తప్పేమీ లేదు. ఏమనన్నాడంటే నన్ను ఉపేక్ష చేయకు, నాకు వినబడలేదయ్యా అనడానికి వీల్లేదు, నువ్వు సర్వం ఉంటావు. అంతటా ఉన్నావు అన్నప్పుడు అంతటా ఉన్నాను కానీ నీలో లేను అనలేను. సర్వ శరీరక ఇక్కడ కూర్చున్నావు కనుక నీకు వినబడేటంత దగ్గరగానే ఉన్నావు కనుక వినబడలేదని తప్పించుకోలేవు. విన్నాను కానీ నేనేం చేయలేను, ఒప్పుకోను. సర్వ నియామక ఏదైనా చేయగలిగేటువంటి నియామక శక్తి నీ దగ్గరుంది కనుక నువ్వు చేయగలవు. అంతేకాదు చేయగలను కానీ నా పని ఎవడు తప్పు చేసాడో కొట్టడమే, నేను ఒప్పుకోను సర్వరక్షకుడివి. ఇది తెలుసుకోవాల్సింది. భగవంతుడిని స్తుతిస్తూ ఉంటే ఒక గొప్ప తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి రెండు రకాలుగా, ఇంకా నేను గొప్పవాడిని అయ్యాను అనుకునే తృప్తి వేరు, ఆయన నాకున్నాడు కదా అనే తృప్తి వేరు. భక్తిలో ఈ మొదటిదానికి స్థానం లేదు. ఏది నేను గొప్పవాడిని అయ్యాననే గర్వజనిత తృప్తి లేదు, స్వామి నాకున్నాడు కదా అనే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి కలిగిస్తుంది మనకి మాట. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు చూడండి ఇక్కడ. స్వామి తరించడానికి నాకేమున్నదయ్యా, నువ్వు తప్ప దిక్కులేదు. నాకు ఒక్కటి తెలిసింది ఏమిటంటే అంతటా ఉన్న నిన్ను పట్టుకు ఏడవడం ఒక్కటే నాకు తెలుసు, ఆ ఏడుపు ఒక్కటే, మామవా నన్ను రక్షించు. ఇది ఒక్కటి తప్ప నాకు ఒకటి తెలియదయ్యా. తెలియదేమిటి, నన్ను తరించడానికి చాలా మార్గములు ఉన్నాయి కదా, ఏదో ఒకటి పట్టుకు ఏడు, లాభం లేదు. ఏ మార్గంలోకి వెళ్ళినా ఆ మార్గాన్ని నేను పరిపూర్ణంగా అనుసరించగలుగుతున్నానని చెప్పగలిగే దమ్ము నాకు లేదు. ఈ మాట ఆయన దగ్గర అనగలిగే దమ్మున్న చాలండి. భగవంతుడి దగ్గర ఏమీ చేత కాదు అనడం చేతనైనా చాలు, తెలుసుకోండి ఇక్కడ. కానీ అనమే మన అహం అలా ఒప్పుకోదే ఊరుకోమే. ఒక ఆయన అంటాడు, భక్తి గొప్పదైన కాదన్న కానీ కొంచెం వేదాన్ని కూడా చెప్తే బాగుంటుందండి, అప్పుడు ఇందులో పండిపోయినట్టు. ఏం మాట్లాడతాం అంటే వేదాంతం కానీ చెప్పుకుంటే వాడు గొప్పవాడని 10 మంది అంటారు కనుక నేను కూడా గొప్పవాడిని అనిపించుకోవడానికి బాధ. అంతేగాని నిజానికి మనం అర్హులమా కాదా అని ఆలోచించాలి. అలాగని వేదాంత మార్గములను నేనేమి తక్కువ చేయలేదు, అవి అంత తేలిక కాదని చెప్పడం ఇది నీ యొక్క ఉద్దేశం. మరి ఏది తేలిక, అన్నీ కష్టమే. అన్నీ కష్టమైతే బాగుపడ్డేవలాగా. ఒక ఆయన అన్నాడు, బీరకాయ తింటేట నీరు ఎక్కువ చేరుతుందిండి, వంకాయ తింటే దురదలట, ఒక్కొక్క కూరకి ఒక్కొక్క పక్కన ఒకటి దుర్లక్షణం కనబడుతుంది. ఏమన్నాడు సైడ్ ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్లోనే వాడకూడదు అంటాడు. సైడ్ ఎఫెక్ట్ లేని వస్తువు ఏంటో చూడండి, ఇక్కడ అన్నీ సైడ్ ఎఫెక్ట్లే. పెళ్లి చేసుకోముందు ఒక పరిస్థితి, పెళ్లి చేసుకున్నాక సైడ్ ఎఫెక్ట్, వాడి వల్ల కానీ ఆమె వల్ల కానీ. పుత్రులు పుడితే చాలా సంతోషం, పుత్రుల వల్ల సైడ్ ఎఫెక్ట్ లేవా, ఆల్ సైడ్స్ ఎఫెక్టే. సైడ్ ఎఫెక్ట్ లేని వస్తువు ప్రపంచంలో లేదండి. ఏదో కొన్ని మందుల మీద నింద వేయడం ఎందుకు, ప్రతిదీ సైడ్ ఎఫెక్టే. నీ శరీరమే సైడ్ ఎఫెక్ట్. అది ఉంటే అంత సంతోషమో, దాని సైడ్ ఎఫెక్ట్లు పక్కన అంత ఉంటూ ఉంటే ఏది తిన్నా సైడ్ ఎఫెక్టే. కనుక అన్ని మార్గాలు భయంకరంగానే కనబడుతున్నాయి. ఏం చేయడం, ఒక్కడ తెలుసుకోవాలి. ఏదో ఒక మార్గంలో వెళ్ళు కానీ ఆ మార్గంలో నేను వెళ్ళగలనని గర్వం వదులు. ఏ మార్గంలో వెళ్ళినా నీ చెయ్యూత లేకపోతే వెళ్ళలేనయ్యా అనగలిగేటటువంటి శరణాగతి కావాలి. అది బోధ. అందుకే ఇక్కడ భగవంతుని రూప సౌందర్యం ఎంత చెప్తున్నామో, మన బతుకు బాగుపడే మార్గం అంత చెప్తున్నారు గురువులు అపయ దీక్షితుల వారు. ముందు కర్మ మార్గం గురించి మాట్లాడుతున్నాడండి. కర్మ అంటే శాస్త్రము చెప్పిన కర్మలను ఆచరించడమే కర్మ మార్గం. ఇది అంతేగాని ఉద్యోగాలు చేయడం, సద్యోగాలు చేయడం, చెయ్యికి ఏం చేస్తాం, ఎలాగూ చేస్తాం అది, లేకపోతే బతుకు పుట్టదు. శాస్త్రం చెప్పిన కర్మాచరణే కర్మ మార్గం అంటారు. అంతేగాని కర్మ మార్గంలో ఇవన్నీ తీసుకెళ్ళి కట్టకట్టక్కడ పడేయద్దు. దయచేసి వర్క్ వర్షిప్ లాంటి మాటలు కాదు ఇక్కడ. శాస్త్రం నీకేది విందిచ్చదో అది ఆచరించడమే కర్మ మార్గం. దేని విషయంలో, బ్రతుకు నుంచి తరించాలి అని అనుకుంటే జీవుడికి కనబడేవి మూడు మార్గములు: కర్మ, ఉపాసన, వేదాంత విచారణ, విచారణ మార్గం. ఈ మూడు మార్గములు కనబడుతున్నాయి. ఈ మూడింట్లో దేనిలో నేను వెళదామన్నా నా పరిస్థితి ఏమిటయ్యా చెప్పు. ఈ మూడు జోలికి వెళ్లకుండా ఏది చేతనైతే అది చేస్తూ నువ్వు కాపాడాల్సిందే. ఎందుకంటే ఒకటి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వే కాపాడాలంటే అన్ని ప్రయత్నాలు చేసి వచ్చావా నా దగ్గరికి అడుగుతాడు, అవునా లేదా? అన్నీ చేశానండి, అన్ని ఫెయిలే, అందుకే నీ దగ్గరికి వచ్చానంటే అయితే సరే అంటాడు, అంతే కదా. ఇదే అన్యథా శరణం నాస్తి అంటే అర్థం ఇదండి. అన్యథా శరణం నాస్తి అంటే ఏ మార్గంలోకి వెళ్ళినా అది గొప్పది కావచ్చు కానీ అందులో పూర్తి చేయగలిగే సంపూర్ణత, పెర్ఫెక్షన్ నా వల్ల అవుతుందా? దేంట్లోనేనా? కర్మ మార్గంలో పెర్ఫెక్షన్ సాధించగలనా? ఉపాసన మార్గంలో పెర్ఫెక్షన్ సాధించగలనా? వేదాంత విచారణలో పెర్ఫెక్షన్ సాధించగలనా? జీవితంలో అప్పుడే 60-70 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా పరిపూర్ణంగా ఒక మంచి మనిషి అనిపించుకునే సంపూర్ణతే లేదే, ఇంకేమి సాధించగలం? ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయో తెలుసా? మన గురించి మనం చర్చ చేసుకున్నప్పుడు వస్తాయి. మనకు లోకం గురించి బోల్డ్ చర్చలు, మన గురించి తప్ప. అందుకే అలా ఉన్నది. ఇక్కడ చూపిస్తున్నాడు కర్మ మార్గం చాలా గొప్పది, కానీ ఏం చేస్తాం? పైగా నువ్వు కర్మను చూపించి మమ్మల్ని అనగలవు. స్వామి కష్టపడుతున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా, రక్షించన్నాను కదా నీ దగ్గర, నువ్వు చేసుకున్న కర్మ కొద్ది నువ్వు దుఃఖపడుతున్నావు అని వెంటనే నుంచి వచ్చే ఆన్సర్, అంతే కదా ఒప్పుకోవాల్సిందే. ఈశ్వరుడు ఎవరు? కర్మఫల ప్రదాత. నీ కర్మకి తగ్గ ఫలం నీకు అనుభవిస్తున్నావు, నేను ఇచ్చాను. నీ కర్మకి తగ్గ ఫలం నేను ఇచ్చాను. ఉద్యోగి చేసిన పనికి తగ్గ జీతం పై ఆఫీసర్ ఇచ్చినట్లుగా జీవులు చేసిన కర్మలకు తగ్గ ఫలం పరమేశ్వరుడు ఇస్తాడు. అంటే నీ కర్మకి తగ్గ ఫలం ఇచ్చాను, నేనేం చేస్తా? నువ్వు దుఃఖపడుతున్నావంటే ఒకటి పాపం చేసుకుని దుఃఖించపో అంటావా? నేను ఒప్పుకా, కూర్చో మాట్లాడదాం, ఇద్దరం కూర్చొని తేల్చుకుందాం. కర్మ తథేతి చిద్వదశికాధికత తవ సర్వత ప్రభో ధర్మరతస్య సర్వమపి ధర్మత ఏవ భవాన్ కిమంతరం నిర్మల పుణ్యకర్మ మహనీయ కథం త్వదనుగ్రహం వినా శర్మ దదాసు దేహి శివ శంకర మామవ పార్వతీపతి. చూసారా, కైలాసంలోకి ఎంట్రీ అడిగాడు, ఇచ్చాడు. కనిపించవయ్యా అంటే కనిపించాడు, మీ ఇద్దరు మాటలు వినాలంటే వినిపించాడు, కొంచెం తలమి చేయవయ్యా అంటే వేశాడు, ఒకసారి నన్ను చూడవయ్యా అంటే చూశాడు, చూసిన తర్వాత కబుర్లు మొదలయ్యాయండి. ఎంత చనువు పెరిగిపోయిందంటే దా డిస్కస్ చేద్దాం. డిస్కషన్ ఆయనతో ఏమిటంటే, నీ కర్మ అలా ఉంది నేనేం చేయను అంటే, కర్మ అలా ఉంది ఏం చేయనంటే మరి తమరి గొప్పతనం ఏమైందండి అన్నాడు ఇక్కడది. వదసి కా అధికతాతవ, ఎందుకంటే నువ్వు కర్మ కంటే గొప్పవాడివి కదా, కనుక నా కర్మానికి నన్ను వదిలేయడం, కర్మని మించిన వాడివైన నువ్వు అలా అనొచ్చా అని అడుగు. మరి తమ ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే సర్వసమర్థుడు అంటే అప్పుడు నువ్వు వెంటనే అనొచ్చు, ఏం లేదయ్యా ధర్మము. ధర్మం అంటే ఇక్కడ పుణ్యకర్మ, అంతకుమించి ఇంకేం లేదు. ధర్మం అనే శబ్దానికి సత్కర్మ అంతే. ధర్మ మార్గం అంటేనే సత్కర్మ మార్గము, ఇది అర్థం. ధర్మరతస్య సర్వమపి ధర్మత ఏవ భవాన్ కిమంతరం. కాదయ్యా, పుణ్యం చేసుకుంటేనే సుఖం వస్తుంది అని తమరు అంటారు. సంతోషం, పుణ్యం చేసుకుంటే సుఖం దేనివల్ల వస్తుంది? చాలు ఈ మాట విషయం మామూలు కాదండి, నిజంగా సత్యమేంటో ఆలోచించే వాళ్ళకి పనికొస్తుంది. పుణ్యం చేసుకుంటే సుఖం దేనివల్ల వస్తుంది? చేసిన పుణ్యం వల్ల కదా, కాని కాదుట. ఇది పట్టుకున్నాడు, పుణ్యకర్మ చేసేస్తామే తప్ప అది ఇవ్వదు. ఆ పుణ్యకర్మకి తగ్గ ఫలం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకంటే కర్మ తనంత తాను ఇవ్వలేదు. ఇది తెలుసుకోవాల్సింది పెద్ద విషయం. ఇంత చర్చ అందుకే కర్మ మీమాంసంత ఇక్కడికి వచ్చిందండి. చేసిన కర్మకి తగ్గ అనుభవిస్తాడు మధ్యలో ఈశ్వరుడు ఎవడు? మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేశారు, జీతం వచ్చింది. మీ ఉద్యోగం మీకు జీతం ఇచ్చింది, నిజమా? నువ్వు ఉద్యోగం చేయడానికి ఆఫీస్ అంటూ ఇచ్చినవాడు ఎవడు? ఆ ఉద్యోగానికి జీతం ఇచ్చినవాడు ఎవడు? ఉన్నాడా లేదా? అలాగే ప్రపంచంలో నువ్వు చేసిన కర్మకి తగ్గ ఫలం ఇచ్చేవాడు కూడా ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? కర్మ ఫల ప్రదాత ఇదనమాట. ఆ చర్చ చేస్తున్నాడు. నేను కర్మమీమాంసా శాస్త్రం అంతా ఒక్క శ్లోకంలో పెట్టాడు. చిన్న విషయం కాదు ఇది. అందుకే పుణ్యకర్మ వల్ల సుఖపడతావు, పాపకర్మ వల్ల దుఃఖపడతావు అని తమరు అంటారు. కర్మే అన్నీ చేస్తే మరి తమరి గొప్పతనం ఏంటి? నాకు తెలిసి మీ గొప్పతనం. అందుకే పుణ్యకర్మ చేసుకుంటే నీకు సుఖపడతావు అని అంటే, స్వామి పుణ్యకర్మ తనంత తాను సుఖమివ్వలేదు. పుణ్యకర్మ చేసినందుకైనా దాని ఫలితంగా సుఖమివ్వవలసిన వాడవు నువ్వే, ఇది తెలుసుకోవాలి. అందుకే ఈశ్వరుడే కర్మఫల ప్రదాత. నీకు ఉద్యోగం చేస్తున్నందుకు జీతం ఇస్తున్నాడు ఎవడు? పై ఆఫీసర్. నిజమే, నీకేదో పెద్ద కష్టం వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొంచెం లోన్ ఇప్పిస్తారా లేకపోతే హెల్ప్ చేస్తారా అని అడుగుతావా లేదా? నీ కర్మయే నీకు ఇస్తుందంటే నీ జీతంతో నువ్వు అఘోరించాల్సిందే. నీకు ప్రత్యేక అవసరం వచ్చినప్పుడు ఏం చేసావు? వెళ్ళి అడిగేవా లేదా? ఎప్పుడు అడిగావు? నీకు జీతం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడని తెలిస్తే కదా ఇచ్చావు. నీ కర్మే నీకు జీతం ఇచ్చిందా? నీ కర్మకి దగ్గర జీతం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడా? ఉన్నాడు గనకనే నీకు ప్రత్యేక అవసరం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని ధైర్యంగా వెళ్ళి అడగలేవు. అడిగితే జీతం ఇస్తున్నాను కదయ్యా మధ్యలో ఇది ఎలాగా అని అంటే ఏం చేస్తాం? ఇచ్చేసేయండి, తర్వాత లోన్లో కట్ చేసుకోండి అంట. ఎందుకంటే వాడికి శక్తి ఉంది, అది వాడు ఇవ్వగలడు. వాడికి దయ పుట్టింది అనుకోండి, అప్పటికి లోన్ ఇచ్చినట్టు ఇచ్చినా తర్వాత స్వామి తీరుస్తున్నానంటే మాఫీ చేసేయండి పో అంటాడు. అది ఆయన ఇష్టం అండి, ఆయన నువ్వేమో చెప్పగలవు అక్కడ. అలాంటి వాడు ఈశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. దయామయుడు. నీకు ఉద్యోగం ఇచ్చిన వీడికే ఎంత స్వతంత్రత ఉంటే సర్వ జగత్తుకు ఉపాధి కల్పించిన పరమాత్మకి ఎంత స్వతంత్రత ఉందో చూడండి. సర్వస్వతంత్ర స్వతంత్రుడు, అదే ప్రభు విభో అనే మాటలను చూపించాడు. అని స్వతంత్రత నొప్పుకోవాల్సిందే అంత చూపించాడు. అదే నీ కర్మానికి నొదిలీడు భగవంతుడు. ఇక్కడ కర్మ ఫలితంగా దుఃఖాలు సుఖాలు అనుభవిస్తున్నా ఆయన అడిగితే తప్పకుండా అనుగ్రహించగలడు. అందుకే ధర్మము మాత్రం ఏం చేయగలదయ్యా నువ్వు లేకపోతే? పుణ్యకర్మ తనంత తాను ఏం చేయగలదు? ఎందుకంటే కర్మ ఏదైనా జడమే, కర్మ జడమే. జడమైన కర్మ ఫలమివ్వగలుగుతోంది అంటే దానికి చైతన్యాన్నిచ్చి ఫలమిచ్చేవాడు నువ్వే. అందుకే ఇదే రహస్యాన్ని రమణుల వారు, మళ్ళీ నేను రమణుల మాట చెప్తున్నాను, అంటే ఆయన దీనికి విరుద్ధంగా చెప్పలేదని చెప్పడం. రమణులు శంకరులు ఏం చెప్పారు? సమన్వయం చెప్పారు. మనం అర్థం చేసుకోలేక మనకు అనుకూలమైనవి తీసుకుని మనకు నచ్చనివేమో తీసి పారేస్తూ అదే వేదాంతం అనుకుని తృప్తి పడిపోతూ ఉంటాం. ఇది వాళ్ళు ఏం చెప్పారు చూడండి, ఉపదేశారంలో చెప్పిన మాట నన్ను మించిన పండితులు. నేను ఇక్కడ చెప్తే మీరు చెప్పగలరు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మత జడం అన్నాడా లేదా ఉపదేశారంలో? మొట్టమొదటి చెప్తున్నాడు అయ్యా కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఈ సర్వ జగత్తుకి ఎప్పుడ కర్తో అతని ఆజ్ఞ చేతని ఫలం లభిస్తున్నది. కర్మ ఏం చేయి, కర్మ కిం పరం, ఏం కర్మ ఏంటి అల్టిమేట్ అనుకున్నావా? కర్మ తజ్జడం, కర్మ జడమే. దానికంటే అల్టిమేటు చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడయ్యా అనడంలోనే ఈశ్వర శరణాగతి కనబడుతుంది కదా, అది చూపిస్తున్నాడు. పైగా వాడి పుణ్యం వల్ల వాడు ఆనందంగా ఉంటాడు అంటే వాడి పుణ్యమే వాడికి ఆనందాన్ని ఇస్తుంది. కానీ నాకు పుణ్యం లేదు కనుక నాకు నువ్వు ఆనందం ఇవ్వన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విషయం. ఈ మాట పట్టుకోవాలంటే అన్న మీ దగ్గరికి వెళ్ళాలి. ఆయన అంటాడండి, తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అన్నాడు ఆయన. అయ్యా చీకట్లోకి దీపం కావాలి కానీ వెలుగులోకి వెలుగేంటి అయ్యా? కనుక పుణ్యాత్ముడికి పుణ్యం ఉంది కనుక వాణ్ణే నేను ఆనందింపజేస్తా అని అంటే పుణ్యాత్ముడు నువ్వు ఆనందింపజేసిన వాడు, ఆ పుణ్యమే వాడిని ఆనందింపజేస్తుంది. పాపాత్ముడికే నీ అవసరం ఎక్కువ. అరయ ఆపన్నునికి అభయమీ వెలగాక, ఆపదలు ఉన్నవాడికి అభయం ఇవ్వాలి కానీ తయారకు వచ్చిన వాడికి అభయం ఇస్తావు? ఇది ఎలాంటి లాజిక్ చేశాడు చూడండి ఇక్కడ. అందుకే తెలియ చీకటికి దీపం ఎత్తకాయి అడగలగాలండి. చనువు ఆయన పట్టు పట్టిస్తే పట్టేసేవా అంటాడు ఆయనే. ఇన్నాళ్ళు నీ గోల నువ్వు పడుతూ సుఖదుఖాలు పడుతూ వెళ్ళో, ఇన్నాళ్ళకి తెలుసుకున్నావు నువ్వు చేసిన కర్మలకి తగ్గ సుఖదుఖాలు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకుని వచ్చావు కదా, సరే కొంచెం స్థిమితపడు నేను చూసుకుంటాలే అంటాడు కనీసం. అటు తిరిగ్గలిగం కొందరు ఆ చూపు కూడా తిప్పకుండా సుఖదుఖాలు కూడా తమ చేతిలో ఉన్నాయని బ్రతుకు వెళ్ళదీసేస్తారు. వాళ్ళకి ఇంకెన్ని బతుకులు ఉన్నాయో మనకేం తెలుసు, వాళ్ళు ఎప్పుడు ధరించరు. కనుకనే కర్మ మార్గంలో భక్తి ఎలా ఉంటుంది, ఉపాసన మార్గంలో భక్తి ఎలా ఉంటుంది, అటుపై జ్ఞాన మార్గంలో భక్తి ఎలా ఉంటుందో తెలియాలి. ఆ ఉపాసన మార్గం కూడా కర్మ మార్గంలోకి తీసుకొచ్చేద్దాం. ఉపాసన కూడా కర్మేగా. కర్మ మార్గంలో భక్తి ఎలా ఉంటుందంటే నేను చేసిన కర్మకు ఫలమిచ్చే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని ఎరుకుతూ ఉంటుంది కర్మ మార్గంలో. జ్ఞాన మార్గంలో భక్తి ఎలా ఉంటుందంటే అసలు ఈశ్వరుడు తప్ప మరొకటే ఏమీ లేదు అని బుద్ధి ఎప్పుడు ఆయన్నే పట్టుకుంటుంది. ఇది జ్ఞాన మార్గ భక్తి, కర్మ మార్గ భక్తి. భక్తికి రెండు వైపులా ఉన్నది, గతంలో చెప్పుకున్నది మరి ఒక్కసారి స్మరించుకోండి. అని నిర్మల పుణ్యకర్మ మహనీయ. పైగా పుణ్యకర్మలు ఎప్పుడు ఫలిస్తాయో తెలుసా? ఇది గొప్ప మాట చెప్పండి, నిర్మల పుణ్యకర్మ మహనీయ. ఈ మాటలోని ఎంత గొప్ప మాట. మహనీయ శబ్దానికి నేను నిన్న ఒక అర్థం చెప్పాను, నిన్నది ఇప్పుడు దాకా గుర్తుండదండి అని అనద్దు. నిన్నడు గుర్తుపెట్టుకుంటే ఇవాళ నాకు కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. మహనీయ అంటే గొప్పది అని మాత్రమే కాకుండా పూజింపబడేది అని ఇంకో అర్థం చెప్పుకున్నాం కదా. నువ్వు పుణ్యకర్మల చేత పూజింపబడేవాడవు. సత్కర్మ అంటే ఏమిటండి? భగవదర్పణ బుద్ధితో చేసేదే సత్కర్మ, అంతే కదా. కనుక పుణ్యాలు ఆనందాన్ని ఇస్తాయంటే పుణ్యాలన్నీ ఈశ్వరార్పణం చేస్తావు గనక అవి ఆనందం ఇస్తాయి. నువ్వు చేసిన ఉద్యోగం అంతా మీ బాసు గారికి అంటగడతావు కనుక ఆయనకు జీతం ఇస్తాడు. అలాగే నువ్వు చేసిన పుణ్యకర్మలన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తావు, అందువల్ల ఫలితం ఇస్తాయి. అందుకు అంతా పూజ చేసి చెట్టు చివరికి ఏం చేస్తాం? కృష్ణార్పణము, శివార్పణము, ఏది చేతకపోతే తత్సద్బ్రహ్మార్పణమస్తు అని అంటున్నావు. కనుక నిర్మల పుణ్యకర్మలు చేత మహనీయుడెవడు? నువ్వే కదా. కనుకనే అవి వాటికి ఫలం ఇవ్వాలని నువ్వే గనక నేను నిన్నే పట్టుకున్నానయ్యా. త్వదనుగ్రహం వినా, నీ అనుగ్రహం లేకపోతే పుణ్యం కూడా ఫలం ఇవ్వలేదు గనక. శర్మ దదాసు దేహి శివశంకర, శర్మ దద ఆశు. శర్మ అంటే సుఖము అని అర్థము. విశేష సుఖములు కాకుండా జ్ఞానం వల్ల వచ్చే సుఖానికి శర్మ అని పేరు. కనుక శర్మ దదాసు, ఆ సుఖాన్ని నాకు ఇయ్యవయ్యా. ఎప్పుడు? తర్వాత చూసుకుందాం కదా. ఆశు, ఆశు అంటే ఆశు కవిత్వం తెలుసుగా, స్పాంటేనియస్, వెంటనే, ఇప్పుడే, ఇన్స్టెంట్, వెంటనే ఇచ్చేరకు అని. ఎందుకంటే భగవంతుడి విషయంలో కొంతకాలం చూద్దాంలే అంటే అది ఇంకా జరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆశు అంటేనే ఎప్పటికైనా ఇస్తాడు ఆయన. ఇక రెండో చెప్తున్నాడు, అయిపోయింది కదా, కర్మమార్గం తీశాడు. ఇంకోటి జ్ఞాన మార్గం, అది అన్యం. అన్యం అంటే రెండవది. రెండే మార్గాలండి, కర్మ, జ్ఞానములే. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఉపాసన ఇవి నువ్వు తత్వదృష్టితో చేసే జ్ఞాన మార్గంలోకి వస్తుంది, కోరికలు చేస్తే కర్మ వైపు వెళ్తుంది. ఉపాసన రెండింటికి మధ్యలో ఉంటుంది. అది ఉపాసన భక్తి మార్గం అనడానికి లేదు, మూడింట్లోనే భక్తి ఉంటుంది. ఇది భక్తి గురించి ఒకప్పుడు చెప్పుకున్నది గుర్తు తెచ్చుకోండి. అన్యమనాథనాథమణి ఫణి హంసకమాన గృహాణ మానసే ధన్య తథాన బోధయతి తత్వమసీతి వచస్త్రి పంచతం శూన్యమిదం త్వయి స్ఫురతి శుక్తిదలే రజతం యథార్జునం సన్యసనాదితస్య శివశంకర మామవ పార్వతీపతే. ఎంత మహానుభావుడు అంటే వేదాంత శాస్త్రం అంతా ఇలా ముద్ద చేసి ఒక శ్లోకంలో పెట్టాడు. కర్మమీమాంస అంతా ఒక శ్లోకంలో పెట్టేశాడు, ఉత్తరమీమాంస అంతా దీనిలో పెట్టాడండి. ఏమిటంటున్నాడు చూడండి, తత్వమసీతి వచ అనగానే తెలిసిపోతుంది ఏం చెప్తున్నాడు. తత్వమసి మహావాక్యం. ఈ మహావాక్య విచారణే జ్ఞాన మార్గంలో చేస్తారు. తత్ త్వం అసి, దీని గురించే కదా విచారణ. ఛాందోగ్యం చెప్తున్నటువంటి మహావాక్యం. తత్ పరబ్రహ్మము, త్వం నువ్వే, అసి అంటే అయ్యున్నావు. మూడొచ్చాయి, పరబ్రహ్మము, నువ్వే, అయ్యున్నావు, మూడు వచ్చాయి.